మహాభారతం భీష్మ పర్వాన్ని మనం చెప్పుకోబోతున్నాం. ఈ లోకంలో మనిషి ఎలా జీవించాలి అనేటువంటి విషయాన్ని తెలియజెప్పేటువంటివే మనకున్నటువంటి ఇతిహాసాలు రామాయణము భారతము. మనిషి అయినటువంటి వాడు పశువులాగా జీవించకూడదు. పశువు అన్నదంటే మనిషికి పశువుకి తేడా ఏంటో ఒక్కటే ఉంది. పశువులకి ఆహార భయ నిద్ర మైథునాలు సహజమైనటువంటి లక్షణాలు. అంటే ఆహారం సంపాదించుకోవటం, తినటం, అలాగే నిద్రపోవటం, అలాగే శత్రువులను చూసి భయపడటం, అలాగే ఆడామగ కలిసి సంతానాన్ని గనటం. అతి చిన్న జీవి చీమ. ఆ చీమల్ని మీరు చూస్తూ ఉంటారు ఇంట్లో, వరుసగా పోతూ ఉంటాయి. అవి ఎక్కడ బయలుదేరినాయో తెలియాలంటే అలా 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 మనం వెనక్కి పోవాలి. ఎక్కడో ఉంటుంది ప్రారంభం, అవి అలా పోతూ ఉంటాయి. ఏం చేస్తున్నాయో మనకి తెలియదు. ఎందుకంటే కాస్త చత్వరం ఉంటే ఆ చీమ కూడా కనపడదు. ఆ చీమ నోట్లో ఉన్నటువంటి ఆహారం మనకేం కనపడుద్ది? ఏం చేస్తున్నది అది అని అంటే ఆహారాన్ని దాచిపెట్టుకుంటుంది. 6 నెలల పాటు వాటికి ఆహారం చిక్కదు, అందుకని ఆహారాన్ని దాచిపెట్టుకుంటాయి. అలా దాచిపెట్టుకొని అదే అక్కడ పుట్టలుగా పెరుగుతూ ఉంటాయి. అంటే ప్రతి జీవి కూడా ఆహారం అనేటువంటిది కావాలి కనుక ఆహారాన్ని సంపాదించుకుంటూ ఉంటాయి. ఇళ్ళు కట్టుకుంటాయి, అంటే గూళ్ళు తయారు చేసుకుంటాయి. పిచ్చుకలు కానీ కాకులు కానీ ఇలాంటి గూళ్ళు తయారు చేసుకుంటాయి, ఏదో ఒక నివాసం ఏర్పాటు చేసుకుంటాయి. ఆడామగా కలిసి సంతానాన్ని గంటాయి, పిల్లల్ని పెంచుతుంటాయి, వాటికి కావాల్సిన ఆహారాన్ని కూడా తెచ్చి పెడతా ఉంటాయి. అలాగనే శత్రువులు చూచినప్పుడు భయపడతా ఉంటాయి. ఇట్లా ఇవన్నీ కూడా జంతువుల యొక్క లక్షణాలు. మరి మానవుడికి కూడా ఇంతవరకే కనుకుంటే మానవుడికి పశువుకి తేడా ఏముండదు. అలాంటప్పుడు మానవుడిని ఏమంటారంటే రెండు కాళ్ళ పశువు అని అంటారు, ద్విపాద పశువు అని అంటారు. కానీ ఈ పశువుకి మానవుడికి ఒక తేడా ఉండాలి. ఏమిటా తేడా అని అంటే మానవుడికి బుద్ధి ఉంది, జంతువులకి బుద్ధి లేదు. ఆ బుద్ధిని ఉపయోగించుకోవాలి. బుద్ధిని ఉపయోగించుకునేటువంటి జీవి మనిషి, బుద్ధి లేనటువంటి జీవి పశువు. బుద్ధిని ఉపయోగించుకొని ఏ ప్రకారంగా జీవించాలి ఈ లోకంలో అనేటువంటి విషయాన్ని పశువుల కన్నా మానవులు ప్రత్యేకంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది ఎలాగో మనకి చెప్పేదే ఈ రామాయణ భారతాలు. రామాయణ భారతాలే కనుక లేకపోయినట్లయితే మానవ జీవితం ఇట్లా ఉండేది కాదు, స్వేచ్ఛా జీవితంగా ఉండేది. ఒక కుటుంబం వ్యవస్థ ఇదంతా కూడా ఉండేది కాదు. మరి ఈ రామాయణ భారతాలు మనకి ఏమి నేర్పుతున్నాయి అంటే ఎలా జీవించాలి, ఎలా అన్నదమ్ములు ఉండాలి, ఎలా భార్యాభర్తలు ఉండాలి, ఎలా తల్లి బిడ్డలు తండ్రి బిడ్డలు ఉండాలి, ఎలా మిత్రులతో వ్యవహరించాలి, ఎలా శత్రువులతో వ్యవహరించాలి, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసేటువంటివే ఈ రామాయణ భారతాలు. ఈ రామాయణ భారతాలను మనకు అందించినటువంటి వాళ్ళు వాల్మీకి, వ్యాస మహర్షి. నిజంగా ఈ రామాయణ భారతాలే కనుక లేకపోయినట్లయితే మానవ జీవితం ఎలా ఉండేదో ఊహించడానికి కూడా వీల్లేదు. అన్నదమ్ములు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్పింది శ్రీరాముడు, లక్ష్మణుడు, భరత శత్రుఘ్నుడు. అన్నదమ్ములు ఎలా ఉండకూడదో కూడా రామాయణంలో మనకుంది. రావణుడు విభీషణులాగా ఉండకూడదు, వాళ్ళు సుగ్రీవుల్లాగా ఉండకూడదు. అదేవిధంగా భార్యాభర్తలు ఎట్లా ఉండాలి అని చెప్పేది సీతారాములు రామాయణంలో. మిత్రులు ఎట్లా ఉండాలి అనేటువంటి విషయాన్ని రామాయణం మనకి చెప్పుద్ది. శ్రీరాముడు, సుగ్రీవుడు ఎలా మిత్రులుగా ఉన్నారు, శ్రీరాముడు, గుహుడు ఎలా మిత్రులుగా ఉన్నారు, దశరథుడు, జటాయువు మిత్రులైతే ఆ జటాయువు రాముడి కోసమని సీతాదేవిని ఎత్తుకెళ్తున్నటువంటి రావణుడితో యుద్ధం చేసి ప్రాణాలు వదిలిపెట్టేసాడు. అంటే మిత్రుడి యొక్క కొడుకు కోసం అని చెప్పి ప్రాణాలు వదిలేశాడు జటాయువు. అదేవిధంగా మనకి భాగవతంలో మిత్రులు ఎట్లా ఉండాలంటే శ్రీకృష్ణుడు కుచేలుడు. శ్రీకృష్ణుడేమో ఆగర్భ శ్రీమంతుడు, కుచేలుడేమో ఆగర్భ దరిద్రుడు. ఇద్దరికీ ఎక్కడా సంబంధమే లేదు. మరి అటువంటిది ఆ కుచేలుడిని ఏ రకంగా గౌరవించాడు, ఏ రకంగా ఆశ్రయమిచ్చాడు, ఏ రకంగా అతని యొక్క దరిద్రాన్ని పోగొట్టాడు, స్నేహితులుగా ఆ చిన్ననాడు జరిగినటువంటి విషయాల్ని చెప్పుకుంటూ ఏ ప్రకారంగా వాళ్ళు ఆనందించారు, ఆ పేద బ్రాహ్మణుడైనటువంటి ఆ కుచేలుడికి తన భార్యల చేత సేవలు చేయించాడు. ఇది మిత్రధర్మం. అదే భారతంలోనే ఇంకొక జంట ఉన్నారు, ద్రుపదుడు ద్రోణాచార్యుడు. వాళ్ళు మిత్రులే, చిన్ననాడు కలిసి చదువుకున్నటువంటి వాళ్ళే. ఆయన రాజు కొడుకు, ఈయన ఒక బ్రాహ్మణుడి కొడుకు. వీళ్ళ దగ్గర విద్య ఉంది, వాళ్ళ దగ్గర సంపద ధనం ఉంది. అయినప్పటికీ కూడా ఎలా ఉండకూడదో మిత్రులు మనకి తెలియజేసినటువంటి జంట ఈ ఇద్దరు. అంటే ద్రుపదుడు ఇదిగో ఈ ప్రకారంగా ఉండకూడదని మనకి ఒక సూచన ఇస్తున్నాడు తన యొక్క జీవితాన్ని. అలాగే తండ్రి కొడుకులు ఎట్లా ఉండాలి, రాముడి వియోగంతో ప్రాణాలు వదిలినటువంటి వాడు దశరథుడు. అంటే రాముడి మీద అంత ప్రేమ, అంటే కొడుకుల మీద ఆ రకమైనటువంటి ప్రేమ లేకలేక పుట్టినటువంటి వాడు కావటం వల్ల అందరిలోకి కూడా చాలా మంచి లక్షణాలు కలిగినటువంటి వాడు కనుక. మరైతే తండ్రి కొడుకులు ఎలా ఉండకూడదో మహాభారతం చెప్పింది, ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు ఇద్దరు దుర్మార్గులే, ఒకరికంటే ఒకళ్ళు మించినటువంటి వాడు. ఈ ప్రకారంగా ఎన్నో రకాలైనటువంటి ఉదాహరణలు మనకి రామాయణంలో కానీ భారతంలో కానీ భాగవతంలో కానీ మానవ జీవితాన్ని ఉన్నతమైనటువంటి మార్గంలో తీర్చిదిద్దుకోవడానికి అవకాశం కలిగేటట్టుగా మనకి చెప్పడం జరిగింది. భారతంలో నలుగురు ప్రధానమైనటువంటి వ్యక్తులు ఉన్నారు, నలుగురు కూడా కృష్ణులే. మనకి భగవద్గీతలో కూడా చెప్పారు, వాసుదేవుడైనటువంటి వాడు కృష్ణుడు, ఆయన వసుదేవుని యొక్క కుమారుడు. ఇంకొక కృష్ణుడు వ్యాసుడు, మరి ఇంకొక కృష్ణుడు అర్జునుడు. అందుకనే మనం అక్కడ అనుకున్నాం, మా భగవద్గీతని చెప్పింది కృష్ణే, విన్నది కృష్ణే, వ్రాసింది కృష్ణే అని. అంతేకాదు ఇంకొక కృష్ణ ద్రౌపది. ఈ నలుగురు కూడా ఎంత గొప్పవాళ్ళు అనేటువంటి విషయాన్ని మానవ మేధస్సుకి అందదు. అదిగో అటువంటి వాళ్ళు. వీళ్ళందరికీ కూడా అన్యాయం చేసినటువంటి వాడు దుర్యోధనుడు. అందుకే దుర్యోధనుడు లాగా ఉండకూడదు. దుర్యోధనుడికి అసూయ, ఎవరన్నా పచ్చగా ఉంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటాడు. ఈ మాట నేను చెప్పటం కాదు, ఆయనే అన్నాడు పాపం. ధర్మరాజు రాజసూయం తనకు అసూయాజనకమై, అంటే ఆ రాజసూయం అంట ఆయనకు అసూయ అయిందంట, చూసి సహించలేకపోయాడు, కళ్ళల్లో నిప్పులు పోసుకున్నాడు, శరీరమంతా వేడెక్కింది, జ్వరం తగిలినట్టుగా ఉంది, ఎవరితోటి మాట్లాడటల్లా గోళ్ళు గిల్లుకుంటున్నాడు, అటు ఇటు తిరుగుతున్నాడు, ఏం చేయాలో తోచటల్లా ఎవరన్నా వచ్చి మాట్లాడితే వాళ్ళ మీద కసురుకుంటున్నాడు. ఏమిటి లక్షణాలన్నీ కూడా? ఈ అసూయ కనుక తారాస్థాయికి కనుక వెళితే ఈ రకమైనటువంటి పరిస్థితి వస్తుంది. అందుకని అందరు కలిసి శత్రు దగ్గరికి వెళ్ళారు. ఆయనకి చెప్పారు, అయ్యా ఇదిగో ఇట్ట ఉందయ్యా నీ మేనల్లుడి పరిస్థితి అని. సరే ఆయన వచ్చి ఏదో సలహా చెప్పాడు, దాని ప్రకారం జరగాల్సిన సర్వనాశం జరిగిపోయింది, అది వేరే విషయం. మరి ఆటలాడుకునేటువంటి సమయంలోనే ఈ రాజ్యం మీద కాంక్షతోటి తనది కానటువంటి రాజ్యాన్ని ఎట్లా అనుసరితాను సంపాదించాలి, అడ్డంగా ఉన్నటువంటి ధర్మరాజుని హతం చేయాలంటే భీముడు అడ్డం వస్తున్నాడు కనుక భీముడిని చంపాలనుకున్నాడు. ఎప్పుడు చదువుకునేటువంటి సమయంలో భీముడిని చంపాలనుకొని విషాన్నం పెట్టాడు, పాముల చేత కనిపించాడు, గంగలా ధరించాడు, ఎన్నో చేశాడు, కానీ ఎన్ని చేసినా కూడా ఏం ప్రయోజనం కలగల. అన్నిటికీ భీముడు తప్పించుకొని వచ్చాడు, ఇంకా బలవంతులయ్యాడు. ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత మలిసభలో అవమానం జరిగిందని మాయాజోగాన్ని నిర్ణయించాడు. ఆ మాయాజోగంలో పాండవుల్ని ఓడించి ధర్మరాజుని ఓడించి ఆ జోగంలో ఓడించాడు. కొరివితో తలగొక్కున్నాడు. ఆ తర్వాత ద్రౌపది వస్త్రాపహరణం, అదే సమయంలో నిండు సభలో ద్రౌపది వస్త్రాపహరణం చేశారు. దాంతో వాడి పాపం కాస్త బరదలైంది. వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి పాండవుల యొక్క రాజ్య భాగాన్ని పాండవులకి ఇచ్చి మీ రాజ్య భాగంతో మీరు సంతృప్తి పడండి, వాళ్ళ రాజ్యాన్ని మీరు 13 ఏళ్ళు అనుభవించారు, వచ్చిన తర్వాత ఎవరు వాళ్ళు తీసుకుందాం అనుకున్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళకి ఇవ్వండి అని అడిగారు. ఇవ్వమన్నాడు. చివరికి శ్రీకృష్ణుడే రాయబారానికి వచ్చాడు. ఎన్నో విధాలుగా చెప్పాడు. కానీ నీకు మొత్తం ఇవ్వడానికి ప్రాణం ఒప్పకపోతే 5 గురికి 5 ఊళ్ళన్నా ఇవ్వయ్యా, వాళ్ళు ఎత్తగట్ట బ్రతుకుతారన్నాడు. 5 ఊళ్ళు కాదు కదా, వాడి అయినటువంటి సూది మొన మోపినంత భూమిని కూడా ఇచ్చేది లేదన్నాడు. అంటే సూది ఉంటుంది, సూదికి మొన ఉంటుంది, మనం కనుక కంటి గుచ్చుకొని రక్తం వస్తుంది. ఆ మొన కనుక భూమి మీద పెంచే ఎంత భూమి వచ్చిందో అది కూడా నేను ఇవ్వనన్నాడు. మొత్తం నాకే ఉండాలన్నాడు. మరి ఏమైంది, చివరికి ఆ రాయబారం విఫలమైపోయింది. మరి దుర్యోధనుడికి ఎంతోమంది పెద్దలు ఎన్నో రకాలైనటువంటి విషయాలను చెప్పారు. పాండవులతో సంధి చేసుకోవటం మంచిది, పాండవులు సింహాలు, మీది అడవి, అడవిలో ఉంటే సింహాలకు రైటు, సింహాలు లేకుండా ఒట్టి అడవి ఉంటే ఎవరో ఒకరు కొట్టేసుకొని తీసుకెళ్తారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఇద్దరు కూడా కలిసి ఉండటం మంచిది అని పెద్దలు చెప్పారు. శ్రీకృష్ణుడు చెప్పాడు, భీష్ముడు చెప్పాడు, ద్రోణాచార్యుడు చెప్పాడు, కృపాచార్యుడు చెప్పాడు, విదురుడు చెప్పాడు, నారదుడు చెప్పాడు, పరశురాముడు చెప్పాడు, ఎందరో మహర్షులు మహాత్ములైనటువంటి వాళ్ళు చెప్పారు. చివరికి తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడు కూడా తప్పనిసరి చెప్పాడు. కానీ వాళ్ళకి రాజ్య భాగం ఇచ్చేది లేదు. 5 ఊళ్ళు కాదు, 1 ఊరు కాదు, వాడి సూది మన మోపినంత భూమి కూడా నేను ఇవ్వనంటే ఇవ్వనన్నాడు. అధికార మదం తలకెక్కితే ఇలా మాట్లాడాలని అనిపిస్తుంది, అలాంటి మాటలు వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇంతకాలం కూడా వాళ్ళ రాజ్యాన్ని కూడా కలిపి పరిపాలన చేసి అధికారం కాస్త తలకెక్కింది. దుర్యోధనే కాదు, రామాయణంలో రావణుడు కూడా అంతే. ఆయన కూడా రాముడి యొక్క భార్యను తీసుకెళ్ళాడు. చివరికి రాయబారాలు జరిగినాయి. ఆంజనేయుడు చెప్పాడు, మరి అంగదుడు వెళ్ళాడు రాయబారానికి, ఇవ్వనంటే ఇవ్వనన్నాడు. ఆ తర్వాత యుద్ధానికి సిద్ధమై వచ్చారు. ఆ సమయంలో రావణాసురుడికి ఆయన తాత, తల్లి యొక్క తండ్రి మాల్యవంతుడు, అతడు బుద్ధి చెప్పాడు, వెళ్ళా. మరి విభీషణుడు సరే సరి ఆయన ఎప్పుడు చెబుతారే ఉంటాడు. మరొక తమ్ముడు ఉన్నాడు, మహావీరుడైనటువంటి వాడు. ఎంతటి వీరుడంటే వాడు చెప్పిన తర్వాత ఇంకోటి చెప్పడానికి వీల్లేదు. భారతంలో భీముడి కన్నా రామాయణంలో కుంభకర్ణుడు చాలా గొప్ప మహాబలవంతుడు, భయంకరమైనటువంటి వాడు. వాడిని చెప్పడం అనేటువంటి సామాన్యమైనటువంటి విషయం కాదు. అటువంటి కుంభకర్ణుడు కూడా రావణాసురుడితో చెప్పాడు, నీకు అసలు బుద్ధి ఉందా? ఇప్పుడు నువ్వు అడగాల్సింది, సీతాదేవిని తీసుకురావడానికి ముందే అందరినీ సమావేశపరిచి నువ్వు ఈ మాట అడగాలి. నేను చేయబోతున్నాను, చేయమంటావు వద్దా అని అడగాలి. కానీ తీసుకొచ్చావు, అశోకవనంలో పెట్టావు, ఆంజనేయుడు వచ్చాడు, ఇక్కడ 75,000 మందిని చంపెళ్ళాడు, ఆ తర్వాత అంగదుడు వచ్చాడు, నా కాలు కదిలించండి అన్నాడు, మీరెవరు ఏం చేయలేకపోయారు, ఆ అంగదుడు వెళ్ళిపోయాడు, ఇప్పుడు సైన్యంతో రాముడు వచ్చాడు, ఇప్పుడు నన్ను నిద్రలేపి ఏం చేయమంటావు అని అడుగుతావా? ఇప్పుడు అడగాల్సింది ఏదైనా పని చేసే ముందే ఆమె మంచిదా కాదా అనేటువంటి విషయాన్ని ఆలోచించాలి. నువ్వు తప్పు చేశావు, నువ్వు తప్పు చేశావు కాబట్టి నేను నిన్ను అనుసరించనల్లా. నువ్వు తప్పు చేసినప్పటికీ కూడా నువ్వు ఈ తప్పుని నేను ఇదే కంటిన్యూ చేస్తా, అయినా సరే మీరందరూ కూడా నాకు సహాయం చేయాల్సిందే అంటే నేను చేస్తా, కానీ నువ్వు చేసింది మాత్రం తప్పు అని చెప్పాడు కుంభకర్ణుడు. ప్రహస్తుడు చెప్పాడు, భార్య మండోదరి చెప్పింది, ఏమయ్యా నీకు లెక్కది మిక్కిలు ఉన్నారు, ఎన్నో వేల మంది ఉన్నారు భార్యలు, వీళ్ళందరితో కాకుండా ఇంకా సీతాదేవి కావాలి నీకు అని చెప్పి మండోదరి చెప్పింది. ఆ రాముడు అంటే ఏమనుకున్నావు, ఎంతో ప్రమాదం జరుగుతుంది నీ ఇష్టం అని ఎన్ని రకాలుగా చెప్పినా ఎవ్వరి మాట వెళ్ళ, నాశనం అయిపోయే రోజు వస్తే మంచివాడు చెప్పేటువంటి మాటలు ఎవరు చెప్పేటువంటి మాటలు కూడా ఎవరికి వినపడవు. ఇప్పుడు కూడా అంతే, ఏదో ఒక విధంగా అధికారం వచ్చిందనుకోండి, కొంతమంది మాత్రం అధికారం వచ్చింది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలంటారు, కానీ ఎక్కడో ఒకరుంటారు అధికారం మదం తలకెక్కినటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు ఎవరు చెప్పినా వింటారు, అన్ని దుర్మార్గాలకి పాల్పడతారు, కక్షలు కార్పణ్యాలు దుర్మార్గాలు, వీటికోసమే మనం వచ్చాం. నేను ఏం చేస్తే అందరూ అంగీకరించాలా, నేను ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినా సరే అందరూ జీ హుజూరు అనాలా, ఎవరు నాకు ఎదురు తిరగడానికి వెళ్ళగాదు, ఎదురు తిరిగితే అణగదొక్కేస్తా అనేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు అధికార మతం తలకెక్కినప్పుడు ఈ రకమైనటువంటి భావం అనేటువంటిది కలుగుతూ ఉంది. మరి ఇక్కడ దుర్యోధనుడు కూడా అంతే, ఈ అధికార మతం తలకెక్కినటువంటి వాళ్ళకి ఏదో ఒక రూపంలో పతనం తప్పదు. ఇది చరిత్ర చెప్తున్నటువంటి సత్యం, రామాయణం చెప్తున్నది, భారతం చెప్తున్నది, ఇక్కడ ఈ కలియుగంలో కూడా చరిత్ర మనకి తెలియజేస్తూ ఉంది. మరి ఇక్కడ దుర్యోధనుడికి ఎవరి మాట వెళ్ళ, తండ్రి మాట వెళ్ళ, తండ్రి కూడా పరోక్షంగా చెప్పాడు, అందుకని ఆయన పరోక్షంగా సాటుగానేమో సపోర్ట్ చేస్తాడు, కానీ తల్లి మాత్రం నిజాయితీగానే చెప్పింది, అయ్యా ఎతో ధర్మస్తతో జయహ, ధర్మం ఎక్కడుంటుందో అక్కడే విజయం, కాబట్టి నువ్వు శత్రుత్వం పెట్టుకోవటం మంచిది కాదు, నీ సోదరులతో పాటుగా నువ్వు కలిసి ఉండటమే మంచిది, వాళ్ళ రాజ్యభాగం వాళ్ళకి ఇవ్వు, అందరూ సుఖంగా ఉండండి అని చెప్పింది. అయినప్పటికీ కూడా వెళ్ళ, అందుకనే రెచ్చిపోయాడు, చివరికి దిక్కులేని సాగు చచ్చిపోయాడు. ఇది దుర్యోధనుడి యొక్క స్థితి. ఇటువంటి దుర్యోధనుడిని చాలా గొప్పగా ప్రశంసించేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఈ లోకంలో, ఇప్పుడు బాగా పుట్టుకొచ్చారు. అలాగనే రావణాసురుడిని చాలా గొప్పవాడిని పొగిడేవాళ్ళు ఉన్నారు. నిజంగా వీళ్ళిద్దరిలో కొంచెం తేడా ఉంది, ఎందుకంటే రావణాసురుడిలో అన్ని మంచి గుణాలున్నా ఈ ఒక్కటే చెడ్డ గుణం, కానీ దుర్యోధనుడిలో అన్ని దుర్మార్గపు గుణాలే. అందుకనే తెలిసినటువంటి మూర్ఖుడు రావణాసురుడు, తెలియనటువంటి మూర్ఖుడు దుర్యోధనుడు అనేటువంటిది లోకంలోకి. అయినప్పటికీ కూడా ఈనాడు లోకంలో ఉన్నటువంటి ఈ కలియుగ ధర్మాన్ని కానీ లేదా కలియుగంలో ఉన్నటువంటి పాప లక్షణాలను కానీ అలవర్చుకున్నటువంటి కొంతమంది పండితులైనటువంటి వాళ్ళు కూడా గ్రంథాలు రాశారు, దుర్యోధనుడు గొప్పవాడు, కర్ణుడు గొప్పవాడు, ఇంకా శకుని గొప్పవాడు, వీళ్ళందరూ పెద్ద హీరోలు, అక్కడ రావణాసురుడు గొప్పవాడు అని చెప్పి ఇలా గ్రంథాలు రాశారు. కొంతమంది హరికథలు చెప్తూ ఉంటారు, మరికొందరు బుర్రలేనటువంటి వాళ్ళు బుర్రకథలు చెప్తూ ఉంటారు. ఇప్పుడేమో సినిమాలు, ఈ సినిమాల్లో వాళ్ళకు కూడా ఒక పిచ్చి ఏదో కొత్త విషయంగానే చెప్తే చాలామంది చూస్తారు, బాగా డబ్బు వస్తుంది, అందుకని ఏ దరిద్ర వ్యవహారమైనా సరే పెట్టచ్చు, అది సాంకేతికంగా అయితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు, కానీ ఇతిహాసాలను కూడా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేసి తిక్కమక్క చేసి మంచివాళ్ళని చెడ్డవాళ్ళుగా, చెడ్డవాళ్ళని మంచివాళ్ళుగా చూపించాలనేటువంటి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు సినిమా వీరులు. ఇప్పుడు చాలామందికి సినిమాలు చూసి ఇదే భారతం అనుకుంటారు, ఇదే రామాయణం అనుకుంటారు, ఎందుకంటే గ్రంథాన్ని ఎప్పుడు కూడా చదవరు. ఇక రచ్చబండ మీద కూర్చున్నటువంటి వాళ్ళు ఉంటారు, తాకాడుకుంటా పులిచోదం అనుకుంటా, వాళ్ళు నోటికొచ్చింది వాగుతూ ఉంటారు, వాళ్ళకు కూడా ఈ సినిమాలు నాలెడ్జి అంటే దాంట్లో అట్టుంది దీంట్లో ఇట్టుంది కాబట్టి అదిగో వాళ్ళట్ట వీడిట్ట వాళ్ళంతా ఏదో శాస్త్రాలు తెలిసినట్టుగా మాట్లాడేస్తూ ఉంటారు. ఎందుకు ఇలాగనంటే హీరోయిజం ఏమిటి హీరోయిజం అది చాలా గొప్పవాడు రా దుర్యోధనుడు ఏమైనా చేయగలుగుతాడు రావణాసురుడు అంటే ఎవరనుకున్నా ఎవరికి దడిచేవాడు కాదు అని ఈ ప్రకారంగా హీరోయిజం. ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి మీ దగ్గర ఉన్నటువంటి డబ్బును ఎవరినైనా కొట్టేశారనుకోండి మీ దగ్గర చేతిలో ఉన్నటువంటి పర్సన్ ఎవరైనా లాక్కొని పోయారనుకోండి వాడిని హీరో అంటావా దుర్మార్గుడు అంటావా దొంగ అంటావా వాడు సన్మార్గుడు మంచివాడు అని అంటావా. అలాగనే నీ భార్యను ఎవడో ఒకటి లేపుకొని ఎత్తుకొని పోయాడు వాడిని కూడా హీరో అని అంటారా అనరు. ఎందుకని తన దాకా వచ్చింది కనుక అది ఎవరిదో కనుక నోటికి వచ్చినట్టు పేలావు నీ దాకా వచ్చినప్పటికి మాత్రం నీకు న్యాయం కావాలి. ఈ ప్రకారంగా ఈ దుర్మార్గపు ఆలోచన అనేటువంటిది ఈనాడు బాగా పెరిగిపోయింది. మరైతే ఎందుకండి వాళ్ళు అలా అంటారు అంటే ఆ దరిద్రపు ఆలోచనలు ఆ దౌర్భాగ్యపు ఆలోచనలు ఆ దౌర్భాగ్యపు గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణాలన్నీ కూడా వీళ్ళకి బాగా నచ్చుతాయి. ఎందుకంటే వీళ్ళవి కూడా ఆ గుణాలే కాబట్టి అందుకని వీళ్ళు ఆ రకంగా రాస్తుంటారు మాట్లాడుతుంటారు ఉపన్యాసాలు చెప్తూ ఉంటారు. వీళ్ళల్లో చాలామంది పండితులు తెలుగు పండితులు మరైతే పండితులే కానీ వాళ్ళ బుద్ధి మాత్రం బుగ్గైపోయింది. అధర్మానికి వడిగట్టినటువంటి వాళ్ళు పేరు ప్రతిష్టల కోసం పాకులాడేటువంటి వాళ్ళు ప్రజల్ని తప్పుడు భావంలో నడిపేటువంటి వాళ్ళు తప్పుడు భావాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మార్గదర్శకులైనటువంటి వాళ్ళు. బహుశా ఇది గ్రహించాడేమో వ్యాసుడు. ఎందుకంటే వ్యాసుడు త్రికాలవేది ఆగత అనాగత జ్ఞానం కలిగినటువంటి వాడు భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందుగానే ఊహించి రాయగలిగినటువంటి వాడు చెప్పగలిగినటువంటి వాడు. అలాంటి వాడు కనుక కలియుగంలో ఇలాంటి వాళ్ళు కుక్కముద్ది పిందలు పుడతాయి వీళ్ళందరూ కూడా నా భారతాన్ని కూడా ఈ భారతంలో ఉన్నటువంటి పాత్రలు కూడా మంచివాళ్ళని చెడ్డవాళ్ళుగా చెడ్డవాళ్ళని మంచివాళ్ళుగా చెప్తారు. ఇలా కనుక చెప్తే ధర్మం కాస్త తలకిందులైపోతుంది. ఏ ధర్మాన్ని అయితే రక్షించాలనేటువంటి ఉద్దేశంతో ఈ భారతాన్ని నేను రాశానో ఆ ధర్మమే ఎందుకు పనికి రాకుండా పోయేటువంటి పరిస్థితి వచ్చి అధర్మమేమో ధర్మం అవుతుంది ధర్మమేమో అధర్మం అయిపోతుంది. కాబట్టి దీనికి కూడా నేను అడ్డకట్ట వెయ్యాలి అని అనుకున్నాడు ఈ భారతంలోనే. దానికోసం ఓ పని చేశాడు. ఏం చేశాడు ఆయన అంటే తాను రాసినటువంటి మహాభారతం లక్ష శ్లోకాల గ్రంథం అయినటువంటి మహాభారతం యొక్క తత్వం మొత్తాన్ని కూడా రెండు శ్లోకాల్లో వివరించి చెప్పాడు. మొట్టమొదటిలోని అనుక్రమణికాధ్యాయం అని ఉంటుంది సంస్కృత భారతంలో. ఆ అనుక్రమణికాధ్యాయంలో రెండు శ్లోకాలు చెప్పాడు. ఇది మహాభారత తాత్పర్య నిర్ణయం అని అంటారు. అంటే మహాభారతం యొక్క స్వరూపం మొత్తం కూడా ఇలాగే ఉంది. ఇది నా ఉద్దేశం. ఇదిగో ఈ రకంగా నేను రాశాను. ఈ పాత్రలన్నీ కూడా ఇలాంటివి అనేటువంటి భావంతో రెండు శ్లోకాలు. ఏమిటా శ్లోకాలు? దుర్యోధనో మన్యుమయో మహాద్రుమ స్కంద కర్ణ శతునిస్తస్య శాఖ దుశ్శాసనం ఫలపుష్ప సమృద్ధే మూలం రాజా ధృతరాష్ట్రోభిమనీషి అన్నారు. దుర్యోధనో మన్యుమయో మహాద్రుమ దుర్యోధనుడు పాపవృక్షం. ఆ వృక్షానికి స్కంద కర్ణ ఆ వృక్షానికి మానుండాలి కదా చెట్టుకి మానుండాలి. ఆ మాను కర్ణుడు స్కంద కర్ణ శకునిస్తస్య శాఖ దాని మీద ఉన్నటువంటి కొమ్మలన్నీ కూడా శకుని. ఇక పుష్పాలు ఫలాలు దుశ్శాసనవు అంటే దుశ్శాసనాలు ఉన్నారు 99 మంది. ఇదిగో వీళ్ళందరూ కూడా ఫలాలు పుష్పాలు. మూలం రాజా ధృతరాష్ట్రో మనీషి మరి చెట్టు కనుక నిలవాలంటే మూలం ఉండాల రూట్ సిస్టమ్. అదంతా కూడా ఏంటంటే ఈ దుర్మార్గుడైనటువంటి ధృతరాష్ట్రుడు. అంటే ఈ ధృతరాష్ట్రుడు అనేటువంటి మూలం మీద ఆధారపడి ఈ దుర్మార్గపు చెట్టు నిలబడింది. అంటే వీళ్ళంతా దుర్మార్గులు అని ఒక కట్టకట్ట మొత్తాన్ని చెప్పారు. అదే సందర్భంలో మరి వాళ్ళ సంగతి చెప్పారు. యుధిష్ఠిరో ధర్మమయో మహాధర్మ యుధిష్ఠిరుడు ధర్మవృక్షం ధర్మం అనేటువంటి మహావృక్షం. స్కందార్జున దాని యొక్క మాను అర్జునుడు. భీమసేనస్తస్య శాఖ దేవసేనుడేమో దాని యొక్క కొమ్మలు. మాద్రి సుతం ఫలపుష్ప సమృద్ధే, నకుల సహదేములేమో ఫలపుష్పాలు. మరి మూలం అక్కడ ధృతరాష్ట్రుడు, మరి ఇక్కడ మూలం కృష్ణలో బ్రహ్మచ బ్రాహ్మణాశ్చ. మూలం ఏమిటంటే శ్రీకృష్ణుడు, వేదాలు, బ్రాహ్మణులు అన్నాడు. దుర్మార్గం మొత్తం మనకు తెలుసు, కానీ ఇక్కడ మూలం దగ్గరికి వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు అన్నాడు. అంటే ధర్మాన్ని నిలబెట్టేటువంటి వాడు శ్రీకృష్ణుడు కనుక ఆయన మూలం. ఆయన ఒక్కడే చెప్పకుండా వేదాలు, ఎందుకనంటే వేదాలు ఒక్కటే ఈ భారతదేశంలో ఏనాటికైనా సరే ఎప్పటికైనా సరే చెప్పు జరగకుండా ఉండి అవి మానవుడిని సరైనటువంటి మార్గంలో నడిపేటువంటి. మరైతే బ్రాహ్మణులు ఎందుకు చెప్పారండి? బ్రాహ్మణులు అంటే బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి వాళ్ళు కాదు, ఆ కులంలో పుట్టినటువంటి వాళ్ళు మాత్రం గుండెలు బాదుకుంటారు, అదిగో మరి మేమే ధర్మానికి మూలమని. కానీ బ్రాహ్మణులు అని అంటే బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, ఏ కులంలో అయినా పుట్టచ్చు. బ్రాహ్మణ వర్ణం వేరు, బ్రాహ్మణ కులం వేరు. కాబట్టి ఇక్కడ బ్రాహ్మణులు అంటే వేదాన్ని తెలుసుకొని, వేద విజ్ఞానాన్ని తెలుసుకొని, అందులో ఉన్నటువంటి విషయాలను ఇతరులకు తెలియజెప్పి వాళ్ళని సరైనటువంటి మార్గంలో నడిపించేటువంటి వాళ్ళే బ్రాహ్మణుడు, నిజమైనటువంటి బ్రాహ్మణుడు. ఇదిగో ఇది మహాభారతం యొక్క తాత్పర్యం అనేటువంటి విషయాన్ని ఇక్కడ వ్యాసుడు ముందుగానే ఊహించి మహాభారతంలో ఇచ్చాడు. మహాభారత గ్రంథంలో గ్రంథానికి ముందే అనుక్రమణికాధ్యాయం, మొట్టమొదటి అధ్యాయం అనుక్రమణికాధ్యాయంలో ఈ విషయాన్ని ఎందుకు ఇచ్చాడంటే, అయ్యా మీరు తర్వాత చదివినంతా కూడా, భారతం అంతా కూడా చదివిన తర్వాత మీ బుద్ధి కాస్త దుర్బుద్ధి అయ్యి దుర్యోధనుడు మంచోడు, ధర్మరాజు చెడ్డోడు అని ధర్మరాజులో ఉన్న లోపాలు ఎత్తికి దుర్యోధనులో ఉన్నటువంటి గొప్ప చెప్పి ఈ రకంగా వాళ్ళని మంచోళం చేసి వీళ్ళని చెడ్డోళం చేస్తారేమో. కాదు కాదు, ఇదిగో ఇది వాళ్ళ యొక్క యథార్థమైనటువంటి స్వరూప స్వభావాలు అనేటువంటి విషయాన్ని ఇక్కడ నిక్కచ్చిగా తెలియజేయటం కోసం అని చెప్పి ఈ రెండు శ్లోకాలను చెప్పారు. ఇదే మహాభారత తాత్పర్య నిర్ణయం. ఈ ప్రకారంగా ఈ మహాభారతం అనేటువంటిది ధర్మాత్ములైనటువంటి వాళ్ళు ఎవరో, దుర్మార్గులైనటువంటి వాళ్ళు ఎవరో మనకి తెలియదు, కానీ వ్యాసుడికి తెలుసు. ఎందుకంటే ఆయనే ఆ మహాభారతాన్ని అందించింది. అంటే ఆయనకి కూడా తెలియదండి అనే వాళ్ళు ఉన్నారు ఇంకా కొంతమంది. సరే, వాళ్ళ సంగతి మనకు అక్కర్లా. కాబట్టి ఈ ప్రకారంగా ఈ రెండు శ్లోకాలు కూడా మనకి జీర్ణం కావాలి, ఈ శ్లోకాల యొక్క లోతు అర్థం కావాలి, అప్పుడే మహాభారతాన్ని సరైనటువంటి దృక్పథంతో మనం అర్థం చేసుకుంటాం. మహాభారతాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ఈ రెండు శ్లోకాలు కూడా మనకి జీర్ణం కావాలి. జీర్ణం కావడం అంటే ఏదో ఆ రెండు శ్లోకాలని ఒక కాగితం మీద రాసి ఆ కాగితాలు రెండు కూడా రోట్లో వేసి తొక్కేసి మింగటం కాదు జీర్ణం కావటమే. ఆ రెండు శ్లోకాల యొక్క భావం ఏమైతే ఉందో అది కాస్త మనకి జీర్ణం కావాలి. అప్పుడే మనకి ఏమిటో, మంచి వాళ్ళు ఎవరో, చెడ్డ వాళ్ళు ఎవరో ఏమిటో మనకి తెలుస్తుంది. మహాభారతంలో మంచి వాళ్ళు ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు. అటుపక్క మంచోళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. ఇటుపక్క మంచోళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. పాండవుల పక్క ఉన్న వాళ్ళందరూ ధర్మాత్ములు కాదు, కౌరవుల పక్క ఉన్న వాళ్ళందరూ దుర్మార్గులు కాదు. రెండు వైపులా కూడా ఉన్నారు. అయితే అలా ఉన్నప్పుడే సంఘర్షణ జరుగుద్ది, యుద్ధం జరుగుద్ది. అలా ఉన్నప్పటికీ కూడా ధర్మపక్షం ఏదో దానికే విజయం కలుగుద్ది. అందుకే చెప్పారు, ఎతో ధర్మ తతో కృష్ణ, ఎతో కృష్ణ తతో జయ. ధర్మం ఎక్కడుందో కృష్ణుడు ఎక్కడుంటాడు, కృష్ణుడు ఎక్కడున్నాడో విజయం అక్కడ ఉంటుంది అనేటువంటి విషయం. ఇటువంటి ధర్మాన్ని మనకి చెప్పి ధర్మ మార్గంలో నడవండి అని చెప్పి ఈ మహాభారతాన్ని మనకు అందిస్తే, ఆ భారతాన్ని తెలుసుకోవటానికి కూడా మనం ఇష్టపడక ఆ ఏముంది రండి, నేను చాలా సినిమాలు చూశాను దానవీర సూరకర్ణ, నాకు అన్నీ తెలిసిపోయి అని అనుకునేటువంటి అమాయక చక్రవర్తులు ఎవరన్నా కనుక ఉన్నట్లయితే అటువంటి వాళ్ళు మహాభారతంలో ఏముందో తెలుసుకోవాలి. తెలిసినటువంటి వాళ్ళు చెబితే వినాలి, లేదంటే వాళ్ళే గ్రంథాన్ని చదవాలి, తెలుసుకోవాలి, అందులో ఉన్నటువంటి దాన్ని ఆచరించాలి, ఆచరించి ధర్మ మార్గంలో ఈ లోకంలో నడుచుకోవాలి, జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. ఇలా ఎంతమంది చెప్పినా వినకుండా మూర్ఖపు పట్టు పట్టినటువంటి వాడు యుద్ధమే కావాలన్నాడు. యుద్ధానికి సిద్ధపడుతున్నాడు, సైన్యాలను సమకూర్చుకున్నాడు. రెండు సైన్యాలు కూడా 11 అక్షరముల యొక్క కౌరవులు, 7 అక్షరములు ఉన్నటువంటి పాండవులు కూడా కురుక్షేత్ర యుద్ధభూమికి ప్రయాణం అయ్యారు. అక్కడ శిబిరాల్లో చేరారు వీళ్ళు వాళ్ళు. తెల్లవారితే యుద్ధం జరగబోతా ఉంది. ఆ సమయంలో ఇది ఈ ఉద్యోగ పర్వం చివర, ఇక భీష్మ పర్వం రాబోతా ఉంది. అక్కడ వాళ్ళేమో యుద్ధానికి సన్నద్ధమై ఉన్నారు. తెల్లవారితే యుద్ధం ప్రారంభం కాబోతా ఉంది. ఏం జరిగిందప్పుడు? ఒక విచిత్రం జరిగింది. ఏమిటా విచిత్రం? అదే భీష్మ పర్వం ప్రారంభం మొట్టమొదటి అధ్యాయం. అది మనం రేపటి నుంచి చెప్పుకుందాం.